ఉండేటటువంటి అలౌకికమైనటువంటి కంప్యూటరైజ్డ్ కొంతం ఉన్నటువంటి ఈ మానవ శరీరం పని చేయడానికి ఏదో కారణం కావాలి, లేకపోతే అది పనిచేయదు, పడుకునిచ్చేది, ఆకలి అదొక కారణం.
కారణ జగత్తు నుంచి వచ్చేటటువంటి దేనికైనా మీరు అడ్డుతగం లేదు, ఆకలి వేసింది ఆపుకుంటూ చూద్దాం ఆకలి వేసిందా కదా. అలాగే కారణ జగత్తు నుంచి వచ్చేటటువంటి కొన్ని గ్యారంటీడ్ సోర్సెస్ ఉన్నాయి, గ్యారంటీడ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ కారణ జగత్తు నుంచి వచ్చే వాటి అందరికీ కూడా విశ్వ మానవులందరికీ ఏక రూపంలో ఒకేలాగా ఉంటాయి కనుక ఈ కారణ జగత్తుకు సంబంధించినటువంటి గాయత్రి శక్తిని విశ్వమాత అన్నాం. ఈ విశ్వమాత వేదమాత మధ్యన దేవమాత అనే గాయత్రి స్వరూపం అవుతుంది. పేర్లు కావాలని నేను ఎందుకు వాడుతున్నాను అంటే మనం గాయత్రి మంత్ర సాధకులకి చాలా దగ్గరగా ఉన్నాం కనుక గాయత్రి మంత్ర సాధనలోని భాష వాడితే చాలా మంచిది. కానీ అలా మాట్లాడకుండా ఇంకో విధంగా చెప్పాలి అంటే స్థూల జగత్తుకి కారణ జగత్తుకి మధ్య ఉన్నటువంటి సూక్ష్మ జగత్తులో ప్రవేశించాలి. మళ్ళా ఆ పదాన్ని వాడుతాను. అలవాటు తీసుకోండి అంటే ఆ పదాల్లో ఏం లేదు, అలవాటు అవసరమే అంతే. ఇంకేత మొత్తమంటే వేదమాత స్థూల శరీరం. ఈ స్థూల శరీరానికి దీనికి అన్నిటికీ కారణమైనటువంటి ఒక కేంద్ర బిందువు ఉంటుంది. అన్నిటికీ కారణమైనటువంటి ఆ కేంద్ర బిందువు ఈ ప్రపంచం. ఈ ప్రపంచానికి కారణమైనటువంటి ఆ శక్తిని విశ్వమాత. కారణము పనిముట్టు, కారణము పనిముట్టు రెండూ బాగానే ఉన్నా ఈ మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది. పనిముట్టులో ఇంకు లేదు, రాయాలి, జరగదు కదా. పని ఉంది, పాట రాయాలి. నేను రాలేదా, రాయలేను, పాటలు రాయటం నాకు రాదు కదా. అంతటా అదో కారణం, నేను రాయలేకపోవడం. అటువైపు కరెక్ట్ గా ఉండాలి, ఇటువైపు కరెక్ట్ గా ఉండాలి. కుల జగత్తులో ఉన్నటువంటి పనిముట్టు కరెక్ట్ గా పనిచేస్తూ ఉండాలి. అటు కారణ జగత్తులో మీ మనస్సులోకి వచ్చినటువంటి కారణము కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి అందరూ ఇలా కూర్చున్నారు, ఆ చేప లాగేయాలి అనిపించింది నాకు. చేయన్నా కారణము, చేయి లాగటానికి ఒక కారణం కావాలి కదా. కారణం ఏంటి అంటే ఆ కోరిక. కానీ అది చేయలేం మనం. అలాగంటే అర్థం ఏంటన్నమాట, సామాజిక పరిస్థితులకి అనుగుణ్యంగా లేనటువంటి మీరు ఏదైనా ఒక పని కారణ జగత్తు నుంచి దిగి వచ్చినా ఆ పనిని మీరు చేయలేరు. అంతేత అటువైపు నుంచి వచ్చినా సవ్యంగా లేకపోతే చేయలేరు. ఇటువైపు పనిముట్టు సవ్యంగా ఉన్నా ఆ పని జరగదు. ఈ రెండింటికి మధ్య ఏది వారధిగా ఉంటుందో, ఇటు పనిముట్టును అటు కారణ జగత్తును, ఈ రెండింటిని కలిపేటటువంటి వారధిని సూక్ష్మ జగత్తు అంటాం, సూక్ష్మ శరీరము అంటాం, దేవమాత గర్భో దేవస్య ధీమహి అంటాం, లేకపోతే అసతోమా సర్గమయ అంటాం. ఇంకొక ఈ నాలుగింటిని ఒక లైన్ లో రాసేసుకోండి. సూక్ష్మ జగత్తుకి మీకు చాలా ఈజీగా ఉంటుంది రిఫరెన్స్ కి. గర్భో దేవస్య ధీమహి గాయత్రి మంత్రంలోని రెండవ జన్మ. అలాగే గురువు గారు ధ్యానానంతరము చెప్పేటటువంటి మూడు ముఖ్యమైనటువంటి వాక్యాలలో రెండో వాక్యము అసతోమ సర్గమయ దేవమాత సూక్ష్మ శరీరము. వీటి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మనం ఆలోచిద్దాం. హృదయంలో విశ్వాసం ఉంది. ఏంటి విశ్వాసం ఉంది? ఒక గురువు మీద, ఒక గురుమూర్తి మీద, ఆ గురువు చెప్పినటువంటి పని మీద మనకి చాలా విశ్వాసం ఉంది. ఆయన ఏం చెప్పారు? 18 సూత్రాలు ఇచ్చారు. యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు. ఈ 18 సూత్రాలు మనకిచ్చిన తర్వాత వీటిని మీరు ఆచరణలో పెట్టి ఇతరుల చేత ఆచరింప చేయండి అని ఒక ఆదేశం ఇచ్చారు. అది మనకి కారణం. ఈనాడు ఇక్కడ ఇలా కూర్చుని ఉండటానికి కారణం అది ఇస్తే కదా, అది కారణ జగత్. ఈ కారణ జగత్తు విశ్వమంతా వ్యాపింపజేయటానికి కావలసిన శక్తి నేను సముపార్జించి ఉన్నాను అనే విశ్వమాత స్వరూపం ఆయన. ఇంతవరకు మనకి కన్ఫ్యూజన్ లేదు కదా, అర్థమైన స్పష్టంగా. ఎందుకంటే మనం ఈ 5 రోజుల సాధనా క్యాంపు పూర్తయిపోతే 9 రోజులైనా మనం గాయత్రి కుండల్ని గురించి మాట్లాడుకుంటున్న నిన్నే కదా, మీకు స్విచ్ వేయటం నేర్పేయగలిగితే నేను చీరాల రావటం చాలా ఉపయోగపడింది అనుకుంటాను. ఏ ఇద్దరు ముగ్గురికైనా, ఇద్దరు ముగ్గురికి అంటే మిగతా వాళ్ళకి రాదని కాదు, మిగతా వాళ్ళు అంత రెగ్యులర్ గా ఉండరేమో అని. రెగ్యులర్ గా ఉంటే అందరికీ వచ్చిస్తుంది, అందులో పెద్ద కష్టం ఏం లేదు. అందుకే నేను రిపీటెడ్ గా ఎప్పుడైనా అర్థమైందా అని అడిగినప్పుడు మీకు అర్థం కాకపోతే దయ ఉంచి అర్థం కాలేదు అని చెప్పండి. నేను అర్థమయ్యేటట్టు మొదటిసారి చెప్పగలను అంత ధైర్యం నాకు లేదు. కెమిస్ట్రీ చెప్పలేను నేను మొదటిసారి అర్థమయ్యేది, ఇది ఎక్కడ చెప్పగలను నేను. అంచేత ఎప్పుడైనా మీకు కన్ఫ్యూజన్ లాంటిది ఉంటే ప్లీజ్ ఆస్క్ చేస్తే, అది వదిలేసుకుంటే మళ్ళా నాలో ఉన్న చాలా పెద్ద వీక్ పాయింట్. అది తిడుతూ ఉంటారు అందరూ, కానీ ఏం చేస్తాం ఒకసారి అలా అది నా కారణం జరుగుతుంది మార్చుకోలేదు. అదేంటి అంటే ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పాలి. అంచేత ఇవాళ చెప్తున్నట్టే రేపు మళ్ళా నేను చెప్పి మీకు ఆన్సర్స్ ఇవ్వాలంటే ఇవ్వలేను. కానీ ఇంకోసారి ఇచ్చే ఆన్సర్ అప్పుడు సరిపోయే ఆన్సర్ అవ్వచ్చు. అందుకని ఈ ధోరణిలో బండి వెళ్తున్నప్పుడు ఈ ధోరణిని మీరు పూర్తిగా ఉపయోగించుకుంటారు అని ఆశిస్తున్నానే ఈ ఆశ సూచనలు. సూచనలకు గురించి చెప్పడానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కారణ జగత్తి అయితే ఇక్కడ అందరం కూడా ఒక వ్యక్తి యొక్క నమ్మకము, ఒక వ్యక్తి యొక్క విశ్వాసము. నూతన యుగం వస్తుంది, ఆ నూతన యుగానికి కావలసిన వ్యక్తులు నేను సమకూర్చుకోగలను. వాళ్ళందరూ అనేక జన్మల నుంచే నాతో కలిసి ఉన్నారు. మళ్ళా వాళ్ళు మర్చిపోయినప్పటికీ కూడా నేను వాళ్ళకి పిలుపు ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నా పని కోసం ఏకత్రితం అవుతారు అనేటువంటి ఆయన విశ్వాసము. ఆయన విశ్వాసం మీద ఉన్నటువంటి మన విశ్వాసము ఇది కారణమయ్యాయి కదా విశ్వమాత. ఈ కారణము మనం చేసేటటువంటి పనిని అధినామరంగా ఉంచుతుంది. మనం అందరం కూడా ఇమ్మోర్టల్ అయిపోతాం. అది కూడా ఆయన ఇచ్చేటటువంటి ఇమ్మోర్టల్ అయిపోతాం అంటే భౌతిక శరీరంతో ఇమ్మోర్టల్ అయిపోతాం అనే భ్రమ వద్దు. అది ఎప్పుడూ ఏనాటికి జరగదు. కానీ మనం చేసినటువంటి పనులు పరితరాల పాటు గుర్తుండిపోయి ఇటువంటి వ్యక్తులు ఇటువంటి పని చేశారా, ముఖ్యంగా చీరాల పేదాలలో చాలా పేరు ఉంది, చాలా గొప్ప పనులు చేశారు. స్వాతంత్ర్యం మనం ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు మా కాలేజీలో. మరి అలాంటి పని మళ్ళా ఇక్కడ చేస్తున్నారేమో, మేము చేయబోతున్నారేమో, అదే సంఘటనకు కారణమైందేమో, మరి మనకు తెలియదు. కారణ జగత్తులు అనేక కారణాలు ఉంటాయి. ఇక్కడ మొత్తం ఊరు ఊరు లేపేసి ఇంకో చోట పెట్టడం అనేది సాధ్యమైన పని కాదు. అలాగే ఇప్పుడు కూడా మనం ఏం చేయదలుచుకుంటున్నాం అంటే ఈ ఊరు ఊరిని లేపేసి ఇంకొక స్థాయిలో పెడదాం అనే ప్రయత్నం చేస్తున్నాం మనం. గుడాల పేదాలలో అది బ్యాక్ కట్టకుండా ఉండాలంటే గుడాలను తీసుకుని ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయాలంటే. అలాగే ఈ నూతన యుగ నిర్మాణం కోసం అవసరమైతే అలాంటి స్థాయికి ఎదగలిగే వ్యక్తులు కారణ జన్ములు ఇక్కడ ఉన్నారేమో. మరి సృష్టిని విశ్లేషణ చేసుకోవడం అంటే విశ్వాసం మీద విశ్వాసం నుంచి వచ్చి కూర్చున్నాము. పనిముట్లు రెడీగానే ఉన్నాయి, కానీ ఈ పనిముట్లు ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక్కడ గురువు గారి మీద విశ్వాసం ఉంది, కూర్చున్నాము. ఇచ్చే శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అని ఆర్జం బాగానే ఉంది, బాగానే ఉంది, అందులో తప్పేం లేదు. మరి తర్వాత ఏం చేయాలండి మనం? ఈ తర్వాత ఏమి చేయాలి అనే మననము మనం చేసుకుంటామే, అదే మంత్రము సూక్ష జగత్తులో పనిచేస్తుంది, అదే జపము సూక్ష జగత్తులో పనిచేస్తుంది, సారీ ధ్యానము సూక్ష జగత్తులో పనిచేస్తుంది. అంచేత ఈ ధ్యానము ఎప్పుడైతే మీరు ఈ పనిముట్టిని పక్కన పెట్టి, శారీరకమైన పనిముట్టిని పక్కన పెట్టి, ఏ కారణం చేత ఇక్కడ ఏకీకృతం అయ్యాము అనే కారణం మీద ధ్యానం చేయటం మొదలు పెడతారో, అప్పుడు మీకు ఏం చేయాలో తెలుస్తుంది. ప్రతి పని మనం అలాగే చేస్తాం. మనం ఇదేదో గురువు గారి పని కోసమే ధ్యానం చేయాలి అని ఏం లేదు. మీరు నిత్య జీవితంలో ఇవాళ వంటకి ఏం వండాలి అనేది కూడా ధ్యానం చేసుకోవాల్సి వస్తుంది. మీరు లాప్ ఏం చేస్తారో నా ఐదారు కూరగాయలు ఉన్నాయి, ఏది చేసేయాలి అంటే ఏది చేసేటో అనేది బాలబుద్ధి. ముందు తొందరగా ఏది పాడైపోతుందో అని చివరిలో చేసి, చివరికి పాడైపోయేది ముందర చేసేయటం, అదే రకమైన ధ్యానం. ఇందుకు దానికి కారణం అంటే తొందరగా పాడైపోయేది మాకు ఇష్టం లేదు కనుక అది పాడైపోతే పాడేయచ్చు, తినాల్సిన అవసరం రాదు, అది కారణం కదా. అది కూడా కరెక్టే. మీరు ఎలాగైనా ధ్యానం చేయొచ్చు నేను చెప్పేది, అంటే మీకు తలకిందుగా చెప్పారేమో అనిపించుండొచ్చు కదా, ముందు నేను తలకిందుగా చెప్పలేదు. అలాగే మామూలుగా సవ్యంగా ఉన్న వాళ్ళు ఒకసారి డబ్బు పెట్టి మనం కొనుక్కున్నాం కనుక ఏదో తినద్దాంలే దాన్ని అని చెప్పి ముందు పాడైపోయేదాన్ని దాని తర్వాత క్రమ పద్ధతిలో పెట్టుకున్నట్టే ఇక్కడ కుండలీ జాగరణ ప్రక్రియలో మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలలో కూడా మీరు మననం చేసుకోవాలి. మంత్రమహోదతిలో ఉన్నటువంటి 700 కోట్ల శ్లోకాలలో మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని గురు మంత్రంగా కీర్తించారు. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అన్నారు. నగాయత్రి పరోమంత్ర పర అనే పదానికి మీకు అనేక సార్లు అర్థం చెప్పుకుంటారు, మీకు గుర్తుందో లేదో. పర అనే పదానికి చాలా విశిష్టమైనటువంటి అర్థం ఉంది మంత్రశాస్త్రంలో. పర అనేది ఆల్మోస్ట్ అది సూపర్ 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 స్టేట్ ని ఇండికేట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ లో దాని గురించి నేను అనాలిసిస్ చెప్తాను పర అనే పదానికి. అంచేత నగాయత్రి పరో మంత్ర అన్న గాయత్రిని మించిన మంత్రము లేదు అన్న గాయత్రిని గురు మంత్రము అన్న అర్థం ఏమిటి అన్నది ఒక క్వశ్చన్ మళ్ళీ చేసుకోవాలి మనం. ఇంకోటి మంత్రమహోదతిలో చెప్పింది నేను మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది, లలితా సహస్రనామంలో కూడా చెప్పింది ఏంటి అంటే, ఏ మంత్రము కూడా మీరు సిద్ధి పొందదలుచుకుంటే గాయత్రి మంత్ర సాధన చేసిన తర్వాతే ఆ మంత్రాన్ని ఉపాసిస్తే ఆ మంత్రము సిద్ధి పొందుతుంది తప్ప లేకపోతే ఆ మంత్రము ఫలించదు. అది మంత్రమహోదతిలో ఉన్నది. అందుకోసమే ఆ మంత్రమహోదతి తీసుకొచ్చాను, మధ్యలో మర్చిపోయాను, మళ్ళా తీసుకొచ్చాను దాన్ని. అయితే మర్చిపోయాను అన్నట్టు అనిపించిందేమో మరి తెలియదు. అంచేత ఈ గురుమంత్రము అనేదానికి అర్థం ఏమిటి అంటే, అంధకారాన్ని పారదోడేటువంటి మనసును. భౌతిక జగత్తులో అంధకారము, సూక్ష్మ జగత్తులో అజ్ఞానం. భౌతిక జగత్తులో దేన్నవుతే మనం అంధకారము అనే పేరుతో పిలుస్తాము, ఏ పరిస్థితి నవుతే అంధకారము అనే పేరుతో పిలుస్తాము, సూక్ష్మ జగత్తులో ఆ పరిస్థితిని అజ్ఞానము అనే పేరుతో పిలుస్తాం. సూర్యుడికి పెద్ద ప్రాబ్లం వచ్చిబడింది. భగవంతుడి యొక్క కోర్టు నుంచి సమన్స్ మీద సమన్స్ వచ్చిస్తున్నాయన్నమాట, కోర్టు కేసును అటెండ్ అవ్వాలి అని. సూర్యుడికి తీరిక ఎక్కడుంది? అంతా నియోబద్ధమైనటువంటి జీవితం కదా అని చెప్పి తన ఏజెంట్ని పంపిస్తూ ఉండేవాడు. తన లాయర్ని, లాయర్ పేరు నాకు గుర్తు లేదు ఎవరిని పెట్టుకున్నాడు, కానీ భగవంతుడు కోర్టులోకి ఆ లాయర్ హాజరవుతూ ఉండేవాడు, కొట్టి చెప్తూ ఉండేవాడు. ఇవాళ కూడా నీ ఎదురు పార్టీ రాలేదు అని చేత వాయిదా పడిపోయింది. లాయర్ కావాల్సినదే కదా, కోర్టులో కేసు పిలుపు ఏంటంటే అతను ఆర్గ్యుమెంట్స్ కొట్టిస్తే లాయర్ ఎందుకు? లాయర్ యొక్క ముఖ్య పని మీరు గుర్తుంచుకోండి, వాయిదాల మీద వాయిదాలు అడగటం. అంచేత ఈ సూర్యుడి యొక్క లాయర్ కూడా వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఉన్నాడు. చివరికి సూర్యుడికి ఒక డౌట్ వచ్చింది, అసలు కేసు ఏంటి దాయిదా? ఎన్ని వాయిదాలు అయిపోయాయంటే అసలు కేసు మర్చిపోయారు. మొన్న రీసెంట్ గా పేపర్లోనే ఎందువల్ల పడింది నాకు తెలియదు, ఎవరో చెప్పారు అది. 136 వాయిదాలు అయిపోయాక ఆ జడ్జిని మార్చేశారు అలహాబాద్ లోనే, ఎక్కడో నాకు గుర్తు లేదు, పేపర్లో పడింది మా తమ్ముడు చెప్పాడు. అతని ఫీల్డ్ కనుక ఇందుకున్న కారణం, అక్కడ 136 వాయిదాలు అయిపోయిన తర్వాత వాడికి జడ్జిమెంట్ ఇవ్వాలంటే కేసే మర్చిపోయి ఉంటాడు, వాడికి జడ్జిమెంట్ ఏమి ఇస్తాడు అని మార్చేసి మళ్ళీ రీఓపెన్ చేశాడు. అది మొన్న మొన్న చెప్పాడు హైదరాబాద్ వెళ్ళక ముందు. అలాంటి పరిస్థితి సూర్యుడికి ఏర్పడింది, వాయిదాల మీద వాయిదాలు అయిపోతున్నాయి, కోర్టుల కేసు ఏమైందో తెలీదు. ఎంత చూడుడైనా కొంచెం కోర్టు అంటే అందరికీ భయమే కదా, మంచి వాళ్ళందరికీ అంచని అసలు అడిగాడు లీడర్ ని, అసలు కేసు ఏంటి నాయన అని. లీడర్ మర్చిపోయాడు వాయిదాలు అడిగితే తప్ప తనకి ఆన్సర్ ఏమిస్తాడు మర్చిపోయాడు లీడర్ కూడా. సరే ఎదురు పార్టీ వాడిని వెళ్లి అడిగాడు పంపించి లీడర్, అసలు కేసు మనం దేని గురించి చేయాలి, ప్రతిరోజు వాయిదాలు పడినప్పుడు వస్తున్నావు వాయిదాలు అడుగుతున్నావు అని. ఏం లేదు, చీకటి సూర్యుడి మీద కేసు వేసింది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాడు, నన్ను గెంటేస్తున్నాడు, నన్ను అసలు ఒక చోట స్థిరంగా ఉండనివ్వటం లేదు చీకటిని. అందుకే మీరు లాభం లేదు, సూర్యుడి మీద క్రమశిక్షణ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందే అని చీకటి కోరింది. ఓహో అదా సంగతి, సరే అయితే నేనే వెళ్ళి చెప్తాను, ఇంకా మీతో లాభం లేదని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళాక కోర్టులో కేసులో. అవును నాయన నువ్వు వచ్చేసావు, మరి ఏది రెస్పాండెంట్ ఏదో కరెస్పాండెంట్ ఏదో అంటారు కదా, ప్రతిపాది రాలేదు ఏమిటి అన్నట్ట. అవును రాలేదు ఏమిటి అన్నట్ట. మరి అయితే ఇంకా నేనేం చేస్తాను, వెళ్ళిపోతాను అన్నట్టు సూర్యుడు. అప్పుడు చీకటి వచ్చింది ఇంకా లోపలికి. మరి నువ్వు ఇన్నిసార్లు పిలిచాను నువ్వు లోపలికి రాలేదు అంటే మరి సూర్యుడు ఉన్న చోట నేను లోపలికి ఎలా వస్తాను అని. ఇంతవరకు ఆ కేసు అలాగే నడుస్తుంది, పాపం పరిష్కార మార్గం లేదు. సూర్యుడు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు ఉండదు. మరి ఈ గందరగోళాన్ని మనం ఏదైనా సాధించడం కనుక, అందులో గాయత్రి మంత్ర సాధకులం కనుక, అందులో యుగమూర్తి వేదమూర్తి శిష్యులం కనుక, మరి దేవుడు చేయలేని పనులు మీరు ఏమైనా చేయగలిగితే చూడండి. ఏంటి మనం చేయాలి అక్కడ? చీకటిని సూర్యుడిని పక్క పక్కన తీసుకురావాలి. కానీ మనం తీసుకొచ్చామేమో అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఒక పక్క ఇంత పెద్ద గురువు శిష్యుణ్ణి అనుకుంటూ మనం చేసే పనులు కొంచెం చీకట్లోనే ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటాయి. మరి రెండు కలిసిపోయాయి కదా అది. రాత్రిపూట గాయత్రి చేస్తుంది కరెక్టే, కానీ సూర్యుడిని చీకటిని తీసుకురావాలి మీరు. గాయత్రి చీకటి అంటే ఈ కథ యొక్క అంతరార్థం ఏంటి అంటే, ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అజ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం ఉండదు. అది సింపుల్ గా అది చెప్పదలుచుకున్నది. స్టోరీలా చెప్పారు, ఇప్పుడు స్టోరీ బాగా అయిపోయారు అని. ముంచేత ఈ అజ్ఞానము పోవటానికి ఒకే ఒక మార్గం ఏంటి ఉంది అంటే మననం. ఈ మననం చేసుకోవడంలో అజ్ఞానాన్ని పోగొట్టడానికి కావలసినటువంటి మంత్ర రాజ్యంలో గాయత్రి మంత్రం ఒక్కటే ఉంది. మిగతా ఏ మంత్రాలు కూడా సద్బుద్ధిదాయకమైన మంత్రాలు చాలా, సరస్వతి మంత్రమే ఉంది కదా, అతను చేకొచ్చుకున్న వాళ్ళకి సరస్వతి నిజ మంత్రమే ఉంది. కానీ వీటన్నిటికీ మించి అనేక మంది ఋషులు తమ అనుభవంతో చెప్పినటువంటి, అనుభవ సారంతో చెప్పినటువంటి ఫండమెంటల్ నాలెడ్జ్ ఏంటి అంటే, ఈ గాయత్రి మంత్ర నిరంతర మనన ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారం పోతుంది కనుక ఆ పోయినప్పుడు దేవత యొక్క, దేవత అంటే ప్రకాశ స్వరూపం అవతరణ సాధ్యమవుతుంది. అంచేత ఏ దేవతని మీరు పూజించదలుచుకున్నా కూడా గాయత్రి మంత్రాన్ని దాంతో తప్పనిసరిగా కలపాలి. దాంతో పాటు గాయత్రి చేయొచ్చునా చేయకూడదా అనే ప్రశ్నే తప్పు. ఆ దేవత మంత్రంతో పాటు ఖచ్చితంగా గాయత్రిని కలపాలి. అసలు మన ఋషుల పంధా మనకి అర్థమై ఉంటే ఇది చాలా మంది వచ్చేటటువంటి అనుమానానికి నివృత్తి వచ్చింటుంది. మీకు మరి ఏదో ఒక మంత్రం తీసుకున్నాం కదా, ఆ మంత్రాన్ని చేస్తూ గాయత్రి మంత్రాన్ని చేయొచ్చా, చేయాలి, చేయొచ్చా కాదు చేసి తీరాలి. మన శాస్త్రాలు మన ఋషి సాంప్రదాయం అర్థమైతే సరే ఈ గాయత్రి మంత్రాన్ని మననం చేసుకుంటాం మనం. ఈ గాయత్రి మంత్రాన్ని మననం చేసుకున్నప్పుడు గాయత్రి నుంచి అనేక ధారలు అనేక రకాలుగా మనం అర్థం చేసుకోవటం మొదలెడతాం. గాయత్రిని అనేక రకాలుగా చేసుకున్నటువంటి గాయత్రి యొక్క మననంలో ఋషులు అందించినటువంటి ఐదు రకాల గాయత్రి మనన స్వరూపము చాలా ప్రసిద్ది చెందింది. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గాయత్రి పంచకం అనే పేరుతో మీ దగ్గర ఉంది ఆ పుస్తకం పేరు. కానీ మా స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ ఎన్నిసార్లు తెలుస్తారో గాయత్రి పంచకాన్ని కూడా మీరు ఖచ్చితంగా అన్నిసార్లు తెలిసి ఉంటారో నేను ఆశిస్తున్నాను. ఆ గాయత్రి పంచకంలో ఉన్న పేరునైనా కనీసం ఒకసారి గుర్తు చేసుకున్నాం. సూక్ష్మ జగత్తులోకి ఆ ప్రవేశం ఎలా ఉంటుందో తెలపడానికి నా ప్రయత్నం ఇదంతా. ఇక్కడ మొత్తంలోంటి గాయత్రి రామాయణం ఇది చాలాసార్లు పేరు వినుంటాను. చెప్పి చాలాసార్లు సాధనా శిబిరాల్లోనే దాని గురించి చర్చించాను నేను గాయత్రి రామాయణాన్ని. ఈ గాయత్రి రామాయణము స్థూల జగత్తులో మన ఆచరణ ఎలా ఉండాలి అని 24 శ్లోకాల్లో చెప్తున్నది. స్థూల జగత్తులో మనిషి ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఆచరిస్తారో చెప్తున్నది. అంచేత వేదమాత గాయత్రి స్వరూపమే గాయత్రి రామాయణం. గాయత్రి రామాయణంలో గాయత్రి యొక్క 24 అక్షరాలతో 24 మాతాజీ కేసులో మీరు విని ఉంటారు. గాయత్రి యొక్క 24 అక్షరాలలో మహత్తరమైనటువంటి సందేశం సాధకుడికి ఉన్నది. దాన్ని మనం కనుక అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోవటం అనే పదాన్ని మనం వాడొద్దు ఇంకా. ఇచ్చే అర్థం చేసుకుంటే అనే పదానికి అర్థం పోయింది ఇప్పుడు. ఇచ్చే మనం కొత్త పదం ప్రవేశపెడదాం. మననం చేసుకుంటే గాయత్రి రామాయణాన్ని కనుక మనం మననం చేసుకుంటే ఈ స్థూల జగత్తులో మనకి దొరికినటువంటి ఈ సావిత్రి స్వరూపాన్ని, శారీరకమైనటువంటి ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. దాని తర్వాత గాయత్రి గీత అని ఉంటుంది. ఈ గాయత్రి గీత, గీత అనే పదానికి నేను చెప్పాను కదా, ఒక బిందువు నుంచి ఇంకో బిందువు వేపుకు వెళ్ళుట. ఫ్లో, మన జీవితం యొక్క లక్ష్యం ఎలా నిర్ధారణ చేసుకోవాలో, జీవితాన్ని ఎటువైపు మనం తీసుకోవాలి, తీసుకెళ్లాలి అనేది మనకి అర్థమవుతుంది గాయత్రి గీత. దాని తర్వాత గాయత్రి స్మృతి అని ఉంది. ఈ గాయత్రి స్మృతిలో గాయత్రి యొక్క 24 అక్షరాలలో గాయత్రి రామాయణంలో మనం నిత్య జీవితంలో ఎలా జీవించాలో తెలపబడి ఉంటే, గాయత్రి గీతలో నిత్య జీవితంలో మన లక్ష్యం ఎలా ఏర్పరచుకోవాలో చెప్పబడింది. ఈ రెండిటి యొక్క సమ్మేళనం చేసుకుంటూ మనం మర్చిపోకుండా గాయత్రి యొక్క ఆదేశాన్ని నిత్య జీవితంలో అడుగడుగునా ఏమి దిక్కు పెట్టుకోవాలో అని చెప్పేది గాయత్రి స్మృతి. దాటి నిత్యం పారాయణ చేసి పక్కన పడిస్తే ఏం లాభం లేదు. మీరు అది ఆచరణ తీసుకురావాలి. ఈ క్యాంప్ అయిపోయే లోపల వాటిని కూడా నేను లాక్కొస్తాను. మీకు కొంచెం మానసికమైన ఒత్తిడి దానివల్ల వస్తుంది, కానీ కొంచెం సహించేస్తే పర్వాలేదు కదా. అంచేత గాయత్రి గీత, గాయత్రి గీత తర్వాత గాయత్రి మంజరి. గాయత్రి మంజరి అంటే గాయత్రి యొక్క పంచకోశ జాగరణ, పంచకోశ అనావరణ విధానాలు చెప్పేటటువంటి శ్లోక సముదాయము, శివుడు పార్వతిని చెప్పేటువంటి శ్లోక సముదాయము గాయత్రి మంజరి. 4 చెప్పాను. సహజంగా 5 కూడా చెప్పేస్తే చాలా బాగుంటుంది, కానీ 5 నేను చెప్పేస్తే మీరు గాయత్రి పంచకం పుస్తకం తీసి చూడరు. మంచిది 5 నేను చెప్తాను. కనీసం దీనికోసమైనా పేరు మీరు తీసుకెట్టారేమో అని వస్తే ఇక్కడే ఉంది, కావాలంటే తీసుకెట్టచ్చు. కానీ మీరు చూడండి సాక్షి దాంట్లో 4 పేర్లు నేను చెప్పేశాను కదా, కనీసం 5 దాని పేరు తెలుసుకోవడానికైనా పేరు చూడండి చెప్పండి. ఇది కాకుండా తెనాలి వాళ్ళు ఒక పుస్తకం పబ్లిష్ చేశారు గాయత్రి హృదయం. వీలైనంత వరకు వీటిని కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను, కానీ సిద్ధాంత రూపంలో కవర్ చేయడానికి బదులు ఆచరణ రూపంలో కవర్ చేస్తే చాలా బాగుంటుంది కనుక ఈ సూక్ష్మ జగత్తులోకి అడుగు పెట్టడానికి నేను 5 మెథడ్స్ చెప్తున్నాను. మీరు గాయత్రిలో 4 పేర్లు చెప్పేశాను నేను, చివరిది చెప్పలేదు, సస్పెన్స్ అన్నమాట అది. అది మీరు చెప్పాలి నాకు, మీరు చెప్పకపోతే చెప్పను కూడా నేను. గాయత్రి సంహిత, ఈ సంహిత అనేది ఏంటి అంటే విశ్వకోశం లాంటి సంహిత అంటే ఒక క్రోడీకరించి చెప్పింది. అంచేత ఎప్పుడైనా మనకి డౌట్ వస్తే అంటే ఇది గాయత్రి రామాయణంలో కానీ, గాయత్రి మంజనంలో కానీ, గాయత్రి గీతలో కానీ, ఎక్కడైనా మనకి ఏదైనా అనుమానం వచ్చి డౌట్ వస్తే ఎన్సైక్లోపీడియా లాంటిది అనమాట గాయత్రి సంహిత. దాన్ని రిఫర్ చేసుకుంటే మీకు ఏ విధమైనటువంటి డౌట్ రాదు. కానీ ఈ 5 పుస్తకాలు గాయత్రి పంచకం మనకి ఏం చేస్తున్నాయి, గురువుగారు చెప్పినటువంటి విశ్వమాతా స్వరూపాన్ని ప్రకృతి మనకిచ్చినటువంటి వేదమాతా శరీరముతో అనుసంధానం చేయడానికి కావలసినటువంటి దేవమాత స్వరూపం అది. దేవమాత అంటే ఏంటి, కాంతి. కాంతి అంటే అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ అంటే జ్ఞానము. జ్ఞానం ఉంటే తప్ప మనం ఆచరణ ఏం చేస్తాం అంటే, ఈ జ్ఞానము ఆచరణ యోగ్యమైనటువంటి జ్ఞానము సంపాదించుకునే స్థితి ఎక్కడున్నదో మన శరీరంలో, దాన్ని సూక్ష్మ శరీరము అంటాం. ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మీరు చేసిన ప్రతి పని కూడా అందరికీ గుర్తుండిపోతుంది, అమరమైపోతుంది. కనుక మృత్యోర్మ అమృతంగమయ, మీరు చేసిన ఆ పనికి మృత్యు. ఏదైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఇది వారి కష్టాలు వారి బాధలో ఏదో చెప్తాడు, సాధకుడు ఏమీ చేయడు, ఊపిరి ఎడం వైపు నుంచి వస్తుందా కుడివైపు నుంచి వస్తుందా చూసుకుంటాడంతే, ఇంకేమీ చేయడు. శుక్లవేదమా, శుక్ల యజుర్వేదమా, కృష్ణ యజుర్వేదమా అన్నది చూసుకుంటాడంతే. నిన్న మనం చెప్పుకున్నట్టు దాన్ని బట్టి రిజల్ట్ చెప్పేస్తాడు. ఆ రిజల్ట్ ఎప్పుడూ తప్పదు. యోగులు వాళ్ళు కూడా చెప్పేస్తే, కానీ ఈ సైన్స్ నేర్చుకోవడం ఒక రోజు న్యూమరాలజీ అంటే 1 నుంచి 9 సంఖ్యల మీద మానవ భవిష్యత్ అంతా చెప్పేయడం. అనేక మంది న్యూమరాలజిస్ట్ మనకు ప్రతి అడుగున తారసులు పడుతూనే ఉంటారు. కానీ ఒక న్యూమరాలజిస్ట్ ఉన్నాడు కీరో అని, అతడు ప్రపంచ భవిష్యత్తే రాశాడు పుస్తకాల రూపంలో. ఇప్పటికీ అతను చెప్పిందంతా అక్షరత సత్యాలు అవుతాం, అందరికీ తెలుసు ఆ పుస్తకాలు. ఇప్పటికీ కొన్ని జరుగుతున్నారు. ఆ 9 అంకెలు అతనే ఉపయోగించాడు, మనం ఉపయోగిస్తున్నాం ఆ 9 అంకెలు ఇప్పుడున్న న్యూమరాలజిస్ట్. కానీ రిజల్ట్స్ లో తేడాలే. అలాగే ఇదే శ్వాసను ఉపయోగించి గురువులు చెప్తారు, మనం చెప్పబోతున్నాం. మనం కూడా గురువుల స్థాయికి ఎదగలము అనేటువంటి గ్యారంటీ మనకు ఉంది. ఎందుకంటే ఆ స్థాయి గురువు మనకి లభించి ఉన్నాడు కనుక. చాలా సార్లు మనకి అపోహ ఎక్కడవుతుందంటే, మరి గురువు మన పక్కన లేడే. ఈ ప్రశ్న నాకు చాలా సార్లు చాలా మంది అడిగారు కనుక మీకు కూడా ఆ ప్రశ్న రావచ్చు అనే దాంతో దానికి ముందే జవాబు చెప్తున్నాను. నేను ఎక్కడో కూర్చుని ఆయన హరిద్వార్ లో ఉన్నాడు, ఇప్పుడెక్కడ హరిద్వార్ లో కూడా లేడు. కానీ నిన్ననే చదివి వినిపించారు కదా, ఆయన స్వయంగా రాసినటువంటి స్టేట్మెంట్, 2090వ సంవత్సరం వరకు నేను భౌతిక జగత్తులో మీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు కనిపిస్తూ ఉంటాను. అక్కడ ఆయన పెద్ద మెలికి పెట్టేశాడు, ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు కనిపిస్తానన్నాడు, కానీ మీరు పిలిచినప్పుడు నేను కనిపిస్తాను అన్నాడు. అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. గురువుగారిని కూడా ఆయన 4 సార్లు చూశారు. ఆయన 80 సంవత్సరాల జీవితంలో 4 సార్లు మాత్రమే ఆయన కలుసుకున్నారు. 1 16 ఏట ఆయనకి సూక్ష్మ దర్శనంలో వచ్చినప్పుడు, 1 హిమాలయ యాత్రకు వెళ్ళినప్పుడు, అలా హిమాలయ యాత్రకు వెళ్తున్నప్పుడు ఇలా కలుసుకుంటూనే ఉన్నాను తప్ప ప్రతిరోజు గురువుగారు పక్కన లేడు. ఆయన గురువుగారు కానీ పక్కన ఏముంది, గురువు చెప్పినటువంటి మార్గము, గురువు ఎప్పుడు మీతోనే ఉంటాను అనేటువంటి ఆశీర్వాదము. నిన్ననే స్వయంగా మీరందరూ కూడా మాతాజీ స్వయంగా చెప్పడం విన్నారు. మాతాజీ మంత్రదీక్ష ఇచ్చినప్పుడు మీరు కూడా మాతాజీతో పాటు మంత్రదీక్ష మళ్ళా తీసుకుని ఉంటారు అని నా ఆశ. తీసుకోకపోతే మళ్ళా ఆ పాత్ర పెట్టుకుని తీసుకున్నాం, ఏమీ అభ్యంతరం లేదు. దీక్షను రిపీట్ చేసుకోవడంలో తప్పు లేదు. చాలా మందికి అదొక అపోహ, ఒకసారి దీక్ష తీసుకున్నాక 2వ సారి దీక్ష ఎలా తీసుకున్నావు, మొదటిసారి నువ్వు దీక్ష తీసుకున్నది అక్రమంగా చేసి ఉంటే 2వ సారి దీక్ష అవసరం లేదు, ఆ మాట రాదు. 2వ సారి దీక్ష తీసుకోవాలి అనిపించింది అనే అర్థం, మొదటిసారి వేడి, మొదటిసారి ఆ తేజస్సు కరెక్ట్ గా మనం అందుకోలేకపోయా అని. ఇంకొక 2వ సారి తీసుకోవటంలో తప్పేమీ లేదు. మొదటిసారి చదువుకుంటే అర్థం కాకపోతే 2వ సారి చదవచ్చు, 3వ చదవచ్చు, 2 సార్లు చదవచ్చు. అలాగే ఆ గురువు స్వయంగా నా నోటిలోంచి గాయత్రి మంత్రం ఇస్తున్నాను, నేను శక్తి స్వరూప మాతాజీని తప్ప మీకు కనిపిస్తున్న భౌతిక శరీరము కాదు, ఆ గురుదేవులే మళ్ళా మీకు నా ద్వారా గాయత్రి మంత్రాన్ని అందిస్తున్నారు అనే ఆశ్వాసన ముందు వీడియోలో చూశారు కదా. అక్కడ స్వయంగా నోట్తో విన్నారు, పుస్తకాల్లో మనం చదువుతున్నాం. ఎందుకంటే గురువు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. మీరు గాబరా పడక్కర్లేదు. కండిషన్ ఏంటంటే ఆయన చెప్పిన మార్గంలో మనం నడుస్తూ ఉండటం. కానీ ఆయన చెప్పిన మార్గంలో భౌతిక జగత్తులో మనం ఎంత నడుస్తున్నాం అనేది తర్వాత ఆలోచిద్దాం. అంతర్ జగత్తులో ఎన్ని అడుగులు మనం వేశాం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందంటే వేళ్లు లోపలికి ఎంత వెళ్తాయో చెట్టు అంత పైకి ఇస్తుంది భౌతిక జగత్తులు కదా. కానీ ఇంటింత వేళ్లే పెట్టుకుని పెద్ద మహావృక్షాలు అయిపోయాయి అంటే ఒక గాలి అలా కొడితే వృక్షం కూలిపోతుంది. మన నమ్మకం అన్నమాట ఆ వేరు. అంచేత మౌనము, ధ్యానము, జపము ఈ మూడు ప్రక్రియలు తీవ్రతరం చేసుకోవాలి. ఇప్పుడున్న 5 రోజులు మీరు ఇలాగే ఇంట్లో కూడా చేసుకోవాలి అని గాబరా పడిపోతాను. ఇంట్లో అక్కర్లేదు. ఇది సాధన క్యాంప్ కనుక సాధన ఎలా చేయాలో నేర్చుకోవడానికి వచ్చాం కనుక అది నేర్చేసుకుందాం ముందు. మిగతా విషయాలు పక్కన పెట్టుకుని ఇంటికి వెళ్ళినప్పుడు మిగతా విషయాలు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ నేర్చుకున్నటువంటి సాధనని కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం మనం. అంతే కదా వచ్చారు. కానీ ఈ సాధనా శిబిరంలో ఈ రోజు నుంచి మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మళ్ళా మర్చిపోయారు మీరు డీప్ బ్రీదింగ్. మళ్ళా డీప్ బ్రీదింగ్ చేస్తూ ఉన్నాను. నేను మాట్లాడుతున్నాను కనుక డీప్ బ్రీదింగ్ ఆపిస్తే లాభం లేదు. అదే కిటుకు, అదే కీలకము, అంతా అదే సర్వస్వము. యోగ బిందు ఉపనిషత్తులో చెప్తాడు, శ్వాసే అంతా, శ్వాస తప్ప మరి వేరు లేదు. దానికే అనేక రకాల పేర్లు పెట్టాడు అని చెప్తాడు మౌర్యం గురించి. కానీ మళ్ళీ మీరు డీప్ బ్రీదింగ్ చేయటం నేను చేయమని చెప్పిన చేయండి. డెప్త్ బ్రీదింగ్ కంటిన్యూ చేయండి ఇప్పుడు కూడా. కానీ అది నేను అలా చెప్తుంటే మిల్లిమిల్లిగా మీకు గుర్తొస్తుంది. డీప్ బ్రీదింగ్ అన్నది మీ సహజ స్వభావం అయిపోవాలి. ఈ డీప్ బ్రీదింగ్ అయిపోవటమే అన్నదే ఒక యోగి ఆత్మకథలో ఇవ్వబడినటువంటి క్రియాయోగం యొక్క మొదటి మెట్టు. డీప్ బ్రీదింగ్ అదే మొదటి మెట్టు. ఒక యోగి ఆత్మకథ పుస్తకం ఉంటే చూసాను చూపిస్తాను నేను వాళ్ళ యోగులు ఇక్కడ ఉంటే తీసుకొచ్చేసేయండి. కానీ ఈ లోపల నెక్స్ట్ కార్యక్రమం మనం ఆపదు 10:30 అయిపోతుంది అనుకుంటా కదా. మళ్ళా మౌనం ఏదో ఉంది కదా. ఎప్పుడు 5 నిమిషాలు ఆపేస్తాను. 11:15 వరకు మౌనం చేద్దాం. ఇంకేంటే లెక్చర్లు కాదు ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అంచేత ఈ ఒక యోగి ఆత్మకథలో ఇక్కడ 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక మంత్రము తన ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఒకటి మన సాధన తీవ్రత మీద ఆధారపడుతుంది. ముఖ్యంగా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆ మంత్రాన్ని ఇదివరకు ఎంతమంది సాధకులు అనుష్ఠించి సిద్ధి పొంది ఉన్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలా సహజమైనటువంటి స్థితి ఇది. రోటరీ క్లబ్ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే ముఖపరిచయం లేకపోయినా రోటరీ క్లబ్ వాడు అంటే ఫ్రెండ్స్ అయిపోతారు. లయన్స్ క్లబ్ వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు కదా. అదేవిధంగా అది అయిపోతూ ఉంటారు కదా. అదేవిధంగా ఒకే మంత్ర సాధకులు సూక్ష్మ జగత్తులో ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు. ఈ సూక్ష్మ జగత్తులో ఫ్రెండ్షిప్ ఒక కాల పరిమితికి మాత్రమే ప్రతిబంధితమైనది. అనంత కాలంగా మంత్రాన్ని ఉపాసిస్తున్నటువంటి మహామహా వ్యక్తులందరి సాధన ఫలితము మీకు లింక్ అయిబడి ఉంటుంది. గాయత్రి మంత్రం యొక్క సాధకుల పేర్లు మీకు చాలా గుర్తుండి, చాలా గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, దూర్వాసుడు, నారదుడు. ఇది పురకాలంలో. రీసెంట్ కాలంలోకి వస్తే అరవిందో, దయానంద సరస్వతి, మన గురువు గారు, వీళ్ళందరూ కూడా గాయత్రి మంత్ర తరంగాలను సూక్ష్మ జగత్తులో విపరీతంగా వ్యాపింపజేసి ఉంచారు వాళ్ళు. అంచేత మీరు ఇక్కడ ఒకసారి గాయత్రి మంత్రం అన్నంత మాత్రాన మీ ఒక్కళ్ళ సాధన యొక్క ఎఫెక్టే రాదు మీ మీదకి. వీళ్ళందరి సమ్మిళిత సాధన యొక్క శక్తి మీ వెనకాల వచ్చిస్తుంది. ఎప్పుడైతే మనం లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ మెంబర్ అంటామో ఈ ఊరు యొక్క లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ శక్తే కాదుగా మీకున్నది. ప్రపంచంలో ఉన్న రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ వాళ్ళ శక్తి మొత్తం మీ దగ్గర ఉంది. అవసరం వస్తే ఉపయోగించుకుంటారు. ఎంతని చెప్పి ఖర్చు పెట్టేయం కదా. అదేవిధంగా గురువు గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీరు కనుక గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించిన మరుక్షణము మీరు డైరెక్ట్ లింక్ అయిపోతుంది. అది ప్రకృతి నియమం, అది మీరేం చేయలేరు, అది ఆగదు కూడా. అది అంచేత మంత్రం యొక్క సాఫల్యము మన సాధన కంటే ఎక్కువ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ మంత్రాన్ని ఇదివరకు ఎంతమంది సిద్ధపరుషులు సిద్ధి చేసి ఉన్నారు అని. గాయత్రి మంత్రం అంత గొప్ప మంత్రం ఎందుకైపోయింది అంటే మిగతా మంత్రాలలో సిద్ధ పురుషులను వేళ మీద లెక్కించుకున్నా మనం గాయత్రి మంత్ర సాధకులు మీరు ఎన్ని లెక్క పెట్టచ్చు అసలు. అంచేత వాళ్ల తపశ్శక్తి, వాళ్ల కర్తృత్వము, వాళ్ల భావన, వాళ్ల ఉత్సాహము, వాళ్ల శ్రద్ద ఇవంతా కూడా మన మీదకి వర్షిస్తాయి. కానీ మనం వర్షించలేము. మనం అడుగుతాం ఎక్కడ అడుగుతాం అంటే ఆ గాయత్రి మంత్రోచ్చారణ చేసుకున్నప్పుడు మన ఇంకో ఆలోచనలో వెళ్ళిపోతుంది మనస్సు.
మనస్సు ఇంకో ఆలోచనలోకి వెళ్తే మీరు ఇక్కడే ఉన్నా మనస్సు ఇంకో చోట ఉండేసరికి ఇక్కడ చెప్తుంది మనం వినం కదా. ఇప్పుడు నేనేదో చెప్తూ ఉంటాను, ఈ లోపల మీ మనస్సు ఎక్కడికో వెళ్తుంది, నేను చెప్తుంది మిస్ అవుతారు మీరు. అదేవిధంగా గాయత్రి మంత్ర ఉచ్చారణ చేస్తున్నప్పుడు మీరు గాయత్రి మంత్ర స్వరంలోనే మునిగిపోండి, పూర్తిగా మునిగిపోండి. అందులో ఏది ప్రమాదం జరగదు. అంత గొప్ప వ్యక్తుల సంరక్షణ మీరు అడగకుండా లభిస్తోంది. అది అది పెద్ద మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు ఇండియన్ సిటిజన్ అయి అమెరికాలోకి వెళ్లినా ఇండియన్ గవర్నమెంట్ మొత్తం ప్రొటెక్షన్ మీ అనగాకం ఉంటుంది. మనకు తెలియదు సాధారణంగా అలాంటి విషయాలు జరుగుతాయని. ఇండియన్ ఎంబసీకి వెళ్లిపోయిన వ్యక్తి ఇండియన్ ని అమెరికా గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ఇంపాసిబుల్ అంతే, వాడు ఏం చేసినా వాడు అక్కడ మర్డర్ చేసేసినా సరే. అలాగే గాయత్రి మంత్ర తరంగాలలో మీరు ఎప్పుడైతే మునిగిపోతారో జపం చేసుకుంటూ ఈ వ్యక్తుల సంరక్షణ, ఈ వ్యక్తుల యొక్క సాధన ఫలితాలన్నీ మీ వైపుకి రావటం మొదలెడతాయి. ఫస్ట్ కండిషన్ అది. చేత ఆ గురుడు యొక్క చరిత్రలో మనకి జపయోగం యొక్క చాలా విశిష్టమైనటువంటి రహస్యం ఒకటి చెప్పబడి ఉంది రామాయణంలో. గురుడు పూర్వజన్మలో ఒక ఋషికుమారుడు. ఋషికుమారుడు ఆశ్రమంలో ఉండగా ఆయన తండ్రి అంటే గురుడు ఋషికుమారుడు గారి జన్మలో ఆశ్రమంలో ఉండగా ఆయన తండ్రి ఎక్కడికో వెళ్ళాడు పనిలేదు. ఆ దేశ ప్రజలు పరుగు పరుగున వస్తాడు. నా వల్ల పాపం జరిగిపోయింది, ఆ పాపానికి నివృత్తి మీరు చెప్పాను. నీ పూర్వకాలంలో ఏదైనా ఒక పాపం జరిగిపోగానే పరిగెత్తి ఋషుల దగ్గర వచ్చేవాడు వండి దానికి ముక్తి మార్గం ఎలాగా అని, విమోచన మార్గం ఎలాగా అని. అందుచేత ఆ రాజుని రాజు వచ్చి ఎప్పుడైతే నాకు ఈ పాపం నుంచి ముక్తి ఎలా లభిస్తుంది అని అడిగారో అప్పుడు ఋషికుమారుడు అక్కడే ఉన్నాడు. ఏమీ లేదు, చాలా సింపుల్, మూడు సార్లు రామ అనుకోండి చాలన్నాడు. అంతేనా అన్నాడు, కడు మూసుకున్నాడు, మూడు సార్లు రామ్ 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 అన్నాడు, వెళ్ళిపోయాడు. పాపం తగ్గింది. రెండో రోజు ఋషి వచ్చాడు. వచ్చాక ఋషికుమారుడు చాలా గొప్పగా చెప్పుకున్నాడు, నాన్న నువ్వు లేనప్పుడు కూడా రాజు వస్తే అతనికి నేను మార్గం చెప్పేశాను, అతని బాధ తగ్గిపోయింది అని ఏం చెప్పామన్నాడు. ఇలా ఏదో ఒక పాపం చేశాక అతను ఆ పాపంతో ప్రాయశ్చిత్తం కోసం వచ్చాడు, నేను మూడు సార్లు రామ అనుకోపోతున్నాను. మందు పోయింది వెళ్ళి ఋషికి. మూడు సార్లు ఎట్లా దానికి రామ అంటాం అవుతారంటే చాలా, మూడు రెట్లు నువ్వు చేంజ్ చేసేవచ్చి పో, నువ్వు నిశాలుడు వెళ్ళిపో అన్నాడు. మస్తు బతుడు గురువుగా పుట్టి మళ్ళా రాముల్ని దాటిస్తే తప్ప ఆ అపచారానికి దృష్టి పొందలేకపోయాడు. అంటే ఇక్కడ జపయోగం గురించి అది పాపం పుణ్యాన్ని మళ్ళా మీరు రాత్రి పడితే అమ్మ బాబాయ్ నేను చేయలేను అనకండి. ఆ కథలోని అంతరార్థం తెలుసుకోండి. అంటే ఆ కథలోని అంతరార్థం ఏంటంటే కరెక్ట్ గా ఋషుల యొక్క మనస్సుని అర్థం చేసుకుని మీరు మంత్రంతో ఆ ఋషులతో తారాత్మ్యం చెందితే ఒకసారి గాయత్రి అంటే చాలా అయిపోయిందంత లింక్ వచ్చేస్తుంది. కానీ అలా చేయలేని కనుక గురువు గారు కూడా అలా చేయటానికి కష్టపడి మన అందరి బదులు సాధన చేయాల్సి వచ్చింది కనుక ఆ విధమైనటువంటి సాధన ఆయనసార్లు చేయాల్సి వచ్చింది. అందువల్ల కూడా గురువు గారికి మాస్టర్ ఇన్ని కోట్ల సార్లు గాయత్రి మంత్రం జపం చేస్తే కానీ లింక్ కుటుంబం లేదా అని అడగొచ్చు. ఆయన తత్వము వాళ్ళ ఋషులు వేరు, కానీ మనకి లింక్ దొరకాలి అంటే జపం అవసరం. ఈ జపంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, శబ్దము మాత్రమే మీరు గాయత్రి మంత్రము గాయత్రి మంత్రార్థము ఆలోచించవద్దు. ఈ శబ్దాన్ని కూడా ఏ లయతో మీరు ఉచ్చరించమంటున్నానంటే గురువుగారు చెప్పిన లయతోనే ఉచ్చరించండి. ఎందుకంటే మనం ఆయనతో సంబంధం పెట్టుకోవాలి కనుక. అనేక రకాలుగా మంత్రాలను ఉచ్చరించవచ్చు, అది తప్ప ఎదురైతే అనే మీమాంసలో పడవద్దు. అన్ని ఉచ్చారణలు అయితే ఏ గురువు ఏ పంధాలో ఉచ్చరించమంటాడో వాళ్లు వాళ్లు ఆ గురువుతో నిలుచుకోవచ్చారు. వైబ్రేషన్ ట్యూనింగ్ అంటే అంటే ఇదిలైతే అదిలైతే అనేది ఆయన ట్యూనింగ్ అదిగితే ఆ ట్యూనింగ్ అది. ఆయన ఆ ట్యూనింగ్ ఎందుకు పెట్టుకున్నాడు అనే హక్కు మనకు లేదు. అడిగినా ఏదో ఒక ట్యూనింగ్ పెట్టుకోవాలి కదా, ఏదో ఒక నెంబర్ ఇవ్వాలి కదా ట్యూన్ చేసుకోవడానికి. మీ టెలిఫోన్ నెంబర్ ఇదే ఎందుకు అయిందంటే ఏం చెప్తాం. అయితే ఆ ట్యూనింగ్ లో గురువు గారు తన గురువు గారు హిమాలయాలలో ఉన్నటువంటి ఆ గురు ఋషి ఆత్మలు వీళ్ళందరితో లింక్ పెట్టుకోవాల్సినటువంటి ట్యూనింగ్ ఇక్కడ లాక్కొచ్చారు, ఇందుకు లాక్కొచ్చారు. మిగతా ఉన్నటువంటి వేద సాంప్రదాయమైనటువంటి గాయత్రి మంత్రోచ్చారణని ఆయన ఎందుకు నిషేధించారు అంటే ఆ వేద సాంప్రదాయమైనటువంటి గాయత్రి మంత్రోచ్చారణ ద్వారా మీరు ఋషుల వైపు వెళ్లకుండా వామ మార్గంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక ఆ ఉచ్చారణ తప్పని కాదు, ఆ ఉచ్చారణ దోషపీష్టమైంది అంతకంటే కాదు. కానీ ప్రమాదం ఎక్కడొచ్చింది అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, మీరు ఎలాగో ఉచ్చరిస్తే దానితో నింపపోతారు మీరు. అంచేత ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త స్వరాన్ని, ఎప్పుడూ ఎవరు ఇది వరకు చేయనటువంటి ఒక ట్యూన్ ని ఆయన ఏర్పరచుకోవాల్సి వచ్చింది. అది పెద్ద రీసెర్చ్ అది అక్కడ.
కానీ ఈ రీసెర్చ్ అనేది మనం మర్చిపోతాం. మళ్ళా వాదంలోకి దిగుతాం. గాయత్రి మంత్రాన్ని ఉదాత్త అనుదాత్త స్వరాలతో ఎలా ఉచ్చరించాలి అని. ఆ ఉదాత్త అనుదాత్త స్వరాలు గురువుకి కావాల్సినవి కానీ మనం నేర్చుకోవక్కర్లేదు. ఆయన ఏం చెప్తే అది రైతు ఇంకేంటే క్యూన్ ఆయనతో అవ్వాలి. నేను ప్రాక్టికల్ ఎగ్జామినర్ గా వెళ్ళినప్పుడు ప్రాక్టికల్స్ ఎలా చేయాలి అన్నది నేను చెప్పాలి. అది తప్పే చెప్పుండొచ్చు కానీ మార్కులు వేసేస్తాను నేను చెప్పాను కనుక. వాడు కరెక్టే చేసిండొచ్చు కానీ నేను అలా చేయొద్దు అని చెప్పాను కనుక వాడు అలా చేస్తే మార్కులు పడవు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఆ గురువు యొక్క స్థరము, ఆ గురువు సత్తాతో మనకి సంబంధం పెట్టడానికి, అందులో ఎటువంటి గురువులతో ఆయన సంబంధం పెడుతున్నారు, ఆయన ఆధ్యాత్మిక ఆత్మ కథ కనుక మనం చదివితే ఎంతమంది ఋషులతో సంబంధం పెట్టడానికి ఆయన ఈ గాయత్రి సాధనని ఈ స్వరంతో ఇవ్వాల్సి వచ్చిందో మనం తెలుస్తుంది. కనుక మిగతా స్వరాలు కరెక్ట్ అవునా కాదా అన్న వ్యామోహం అసలు డిస్కషన్ అనవసరం మనకి. అవన్నీ అయితే తప్పు కాదంతా, కానీ ఆ గురువులకి ఆ వ్యక్తులతో సంబంధం పెట్టుకోవటానికి అది అయితే. కానీ ఈ ఋషి సంప్రదాయంలో, ఈ ఋషి పరికరంలో, ఈ విశ్వ సముదాయంలో, దేవాత్మ హిమాలయాలలో ఉండేటటువంటి విశ్వ సముదాయ కుటుంబానికి సంబంధించినటువంటి ఋషులతో మీరు సంబంధం పెట్టుకోవాలంటే ఈ ట్యూన్తోనే సంబంధం పెట్టుకోగలరు, కానీ ఇంకో ట్యూన్తో సంబంధం కాదు. ఎందుకంటే ఆ ట్యూన్ ఆయనది అంచేత ఆయన ఆ ట్యూన్కే పలుకుతాడు. కనుక మీరు గాయత్రి మంత్రజపం చేసుకున్నప్పుడు దయవుంచి ఎప్పుడు గాబరా పడుతూ, ఎవరు ఎంత గాబరా పెట్టినా అసలు గాబరా పడకండి. ఎందుకంటే గాబరా పెట్టేవాడికి తెలియదు పాపం వాళ్లే గాబరా పడుతున్నారని. చాలా తమాషాయన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ మళ్ళా మీరు వాళ్ల మీద పడితే మీకు తెలియదు అని రక్కిస్తే మన అజ్ఞానం అది. వాళ్ళని సవరించడం మన ఉద్దేశం కాదు. మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఈ మంత్రాన్ని ఇలా ఉచ్చరించామే మనం. ఇప్పుడు ఈ మంత్రంలో ఇంకా రెండు మూడు దోషాలున్నాయి. దోషాలున్నాయంటే ఉచ్చారణ దోషాలు లేవు. దాన్ని సాగదీయటంలో ఉండేటువంటి ఆ మంత్ర తరంగాలలో లీనం అవడానికి అనుగుణం ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందులో మొదటి ఇబ్బంది ఏంటంటే మంత్రానికి మంత్రానికి మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది, స్వల్పమైన గ్యాప్ వస్తుంది అనమాట. ఆ గ్యాప్ ను కూడా మళ్ళా మిల్లిగా అందుకు పైకి ఉచ్చరించమనేది నేను నెక్స్ట్ మళ్ళా కొన్నాళ్ళు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలా నేను రిపీటెడ్ గా ప్రతి గంటకో ప్రతి 5 నిమిషాల తర్వాత మంత్రోచ్చారణ మౌనము డీప్ బ్రీతింగ్ చేయిస్తూనే ఉంటాను. మళ్ళా మీరు డీప్ బ్రీతింగ్ మర్చిపోయారు, నేను చెప్తున్నప్పుడు తిరిగి మీరు మళ్ళా డీప్ బ్రీతింగ్ లో ఉండండి. మాట్లాడేటప్పుడు నేను డీప్ బ్రీతింగ్ చేయలేను, ఇంకేదంటే డీప్ బ్రీతింగ్ చేస్తే మాట్లాడటానికి కుదరదు కనుక. కానీ పద శబ్ద జాగ సమూహం పెద్ద పదం వాడేశాను అనుకోండి, డీప్ బ్రీతింగ్ అది కదా. అంతేత మీరు మాత్రం డీప్ బ్రీతింగ్ మరవకండి, డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉండండి. జపాన్ లో ఈ స్వరానికి ప్రాముఖ్యత ఏంటో చెప్పాను కదా, స్వరం ఒక్కటే ఇంపార్టెంట్. అదే లయతో గాయత్రి మంత్రం యొక్క శబ్ద తరంగాలలో మీరు మునిగిపోండి. జపం చేస్తున్నప్పుడు అప్పుడు గాయత్రి మంత్రార్థం ఏంటి, మా గురువు ఎంత గొప్పవారు అన్నది ఆలోచించవద్దు. అది జపం యొక్క టెక్నాలజీ ఏమైతే పడిపోతుందో అదేవిధంగా మంత్రం కూడా ఠపా 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 అని పడుతూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి ఋషులతో మనం లింక్ పెట్టుకోవడం అని చెప్పాను కదా. రెండోది ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి అనేక అణువులు, అనేక శక్తి కేంద్రాలు, అనేక చక్రాలు, అనేక ఉపచికలు, అనేక గ్రంథులు, ఇవన్నీ కూడా గాయత్రి మంత్ర తరంగానికి ఒక ఊపు ఊగటం మొదలవుతాయి. ఆ వైబ్రేషన్స్, ఆ ఊపు ఎప్పుడైతే ఊగటం మొదలెడుతుందో ఏదైనా ఒకటి విరగొట్టాలి అంటే మనం ఇలా ఊపి విరగొడతాం కదా. అదేవిధంగా ఈ గాయత్రి మంత్ర తరంగాలు ఆ శరీరంలో ఉన్నటువంటి కేంద్రాలని మనకి తెలియకుండానే సజీవమైనటువంటి గాయత్రీపరమైన మార్గంలోకి పెట్టుకుంటాయి. అంచేత గ్యాప్ రాకుండా చూసుకోండి అంటున్నాం. గ్యాప్ వస్తే ఏమంటే ఏం చేయదు, ఆ ఊపు కొంచెం తగ్గుతుంది. తగ్గితే ఏం ప్రమాదం లేదు, ఊపు అంటూ ఉంది కదా కొంచెం. అంచేత మళ్ళా అదేదో తప్పు చేసేసుకుందాం అని మళ్ళా నేను నిరసించుకోకండి. మీరు చాలా బాగా చూస్తున్నారు. ముఖ్యంగా చాలా మందికి డీప్ బ్రీతింగ్ జరిగే ప్రాసెస్ చూస్తూ ఉంటే అది ఈ జన్మలోది కాదు అనే నమ్మకం నాకు ఖచ్చితంగా కలుగుతుంది. అంచేత మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి. మీరేదో డీప్ బ్రీదింగ్ కోసం మళ్ళీ ఇదే మొదటిసారి మీరు చేయటం లేదు 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 అని నేను కాదు చెప్తున్నది. పాప ఆయన చెప్పుకుని ముట్టుకుని ముట్టుకుని శరీరం వదిలేశాడు. మంచి ముట్టుకుని ముట్టుకుని శరీరం వదిలే పరిస్థితి తీసుకురాకండి. అంచేత నేను చెప్పేది అంటే మీరు కరెక్ట్ గానే చేస్తున్నారు, కరెక్ట్ దారిలోనే ఉన్నారు. కానీ మధ్య మధ్యలో కొంచెం మార్గం మర్చిపోతున్నాం. మళ్ళా ఈ సంసారం, ఈర్ష్య, ద్వేష, అసూయ వీటి మీద మనం పడిపోతూ ఉంటాం. వద్దు, వాటిని కాస్త తుంచేసుకుంటూ ఉంటే కలిగేసుకుంటూ ఉన్నాం. వాటిని వస్తూ ఉంటే మానవ సహజమైనటువంటి లక్షణాలు అయి మనమేం మానవాతీత మనుషులం కాదు. అంతేకా ఆ లక్షణాలు ఉండటం మనం గర్వించదగ్గది. ఎందుకంటే మనం మానవము అని తెలుస్తుంది కనుక. ఇంతకీ చెప్పాల్సింది ఏంటంటే ఘట సాధనలో అర్థమవుతూ
ధ్యానం చేస్తున్నప్పుడు జపమవద్దు, మౌనం చేస్తున్నప్పుడు జపమవద్దు, ధ్యానము అది ప్రక్రియ.
ఒక యోగి ఆత్మకతలో క్రియాయోగం గురించి చదివి 10 లక్షల సంవత్సరాలలో జరిగేటువంటి మార్పులు చేర్పులు 3 సంవత్సరాలలో జరిగిపోతాయనే సంఘటనకి ప్రతి యోగి సంఘాల్లో కూడా అదే ఫలితాలు వస్తాయి. ఏ గురువులో అయినా సరే ఎక్కడైనా సరే ఏ పంధాలో మనం జరిగినా ఫలితాలు అలాగే వస్తాయి. అంచేత ఒక క్రియాయోగ దీక్షకుడు మనం ఇమీడియట్ గా రాల్చి పరిగెత్తి వెళ్ళిపోయి ఆ స్వామి ఇప్పుడు ఉన్న దయామాత కాబోలు పరిస్థితుంటే ఆయన దగ్గర దీక్ష పుచ్చేసుకోవాలి అని గాబరా పడకండి. దీక్ష పుచ్చుకోవటం అనేది ఇంపార్టెంట్ కాదు, దీక్షని ఆచరణలో పెట్టడం ఇంపార్టెంట్. అందులో ఈ క్రియాయోగ దీక్షలో మొట్టమొదట బేసిస్ ఏంటి అంటే మీ శ్వాస ప్రశ్వాసల సంఖ్యని బాగా తగ్గించేసుకోవాలి. మీరు ఎప్పుడైతే స్లోగా ఊపిరి పీల్చుకుని స్లోగా ఊపిరి ఉంటారో క్రమశ మీ శ్వాస ప్రశ్వాస గతి తగ్గిపోతుంది. అది ఫస్ట్ గోల్. 2వ గోల్ గాయత్రి మంత్ర శక్తితో గురువుల యొక్క హిమాలయాలలో ఉన్నటువంటి ఋషుల యొక్క సూక్ష్మ తరంగాల ప్రేరణ మన ప్రతి అణువణువున స్పందన కలుగుతుంది. ఈ స్పందన కలగజేసుకోవడానికి ఈ 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉన్న ప్రక్రియ ఉంటుంది మౌనం. ఈ మౌనంలో మనం చిన్న మార్పులు చేద్దాం. సాధనలో తీవ్రత పెంచుకోవడానికి మార్పులు ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ గాయత్రి మంత్రం చేసుకుందాం, తర్వాత హాఫ్ అన్ అవర్ మౌనంగా ఉందాం. ఈ గాయత్రి మంత్రం చేసుకునేటప్పుడు ఇందాక నేను చెప్పాను కదా మనం కాస్త గ్యాప్ ఇస్తున్నాను, ఒకసారి ఆ గ్యాప్ ను చూసుకోండి. మనసులోనే చేసుకోవాలని చెప్పి గ్యాప్ రాదు, కానీ అనే ప్రాసెస్ లో మొదటి 3 మంత్రాలు మనం ఫాస్ట్ గా అనిద్దాం గబగబగబ. గ్యాప్ రాకుండా చెప్పాను కదా, ఒకసారి గ్యాప్ రాకుండా మీరు చెప్పి వినిపించండి, వినండి. తర్వాత 3 సార్లు ఆయనతో పాటు కలిసి అందాం మనం. అంటే ఆయన 3 సార్లు అంటారు మనం విందాం, తర్వాత 3 సార్లు ఆయనతో కలిపి మనం చేద్దాం. ఆరవుతుంది అక్కడితో ఆపేద్దాం. ఆపేశాక మనస్సులోనే కంటిన్యూ చేసుకున్నదే. కంటిన్యూ చేసుకుంటున్నప్పుడు భావన ఏంటి, మీ లింక్ చిన్నగా ఒక హిమాలయాల్లో ఉన్నటువంటి దాదా గురువు గారు మాతాజీ గాయత్రి ఆ వెనకాత ఉన్నటువంటి ఋషి సమూహంతో మీకు లింక్ అవుతోంది ఆ తరంగాలలో అనే భావన చేసుకుంటూ గాయత్రి మంత్రాన్ని 1/2 గంట సేపు చేసుకోండి.